ప్రియమైన ఆత్మబంధువులారా, సాధన లేకుండా సిద్ధి రాదు, శ్రద్ధ లేకుండా జ్ఞానం రాదు, క్రమశిక్షణ లేకుండా జ్ఞానం రాదు. అలా క్రమశిక్షణ లేకపోతే ఈ లోకంలోనే మనం పనికిరాం, పరలోకంలోనే పనికిరాం. గాంధీ గారు మహాత్ముడు అయ్యాడు, చిలక లోకమాన్యుడు అయ్యాడు. ఎలా అయ్యారు? వాళ్ళు మనలాంటి వాళ్ళు క్రమశిక్షణ వల్ల అయ్యారు. సాధన బలం వల్ల, క్రమశిక్షణ వల్ల అయ్యారు వాళ్ళు మనలాంటి వాళ్ళే. అంటే ఈ క్రమశిక్షణ ఒక మాటకాడ క్రమశిక్షణ ఉండాలి, చేతకాడ క్రమశిక్షణ ఉండాలి. కానీ ప్రపంచంతో మనకున్న సంబంధం ప్రేమపూరితంగా ఉండాలి, శాంతిపూరితంగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి. భగవంతుడు కూడా చెప్పాడు, ఇతరులను చూసి మీరు భయపడకండి, మీరు ఇతరులను భయపెట్టకండి, మీరు నేర్చుకోమని చెప్పాడు. తర్వాత వైరాగ్యాన్ని కూడా కొంత మన పని స్వామితనాలు మన పనిలో మనం శ్రద్ధగా చేసుకోవాలి. మహాత్ముడు ఎలా అయితే స్వార్థ పనులు వాళ్ళ స్వార్థం కోసం ఎంత కష్టపడి పని చేస్తారు, అలాగే ఇతరుల కోసం కష్టపడి పనిచేసేవాడు మహాత్ముడు అవుతాడు. గీతలో కృష్ణుడు ఒక మాట చెప్పాడు, ఇప్పుడు నేను పొందవలసిందంటే ఏం లేదు, భవిష్యత్తులో సంపాదించవలసిందంటే ఏమంటాడు. భగవంతుడికి ఏంటి? అంతా భగవంతుడే కదా, అంతా తానే. భగవంతుడు ఏం చెప్పాడంటే గీతలో, నేను ప్రస్తుతం నాకు కొరత లేదు, ప్రస్తుతం నాకు కొరత లేదు, భవిష్యత్తులో నేను పొందవలసిందంటూ ఏం లేదు, కానీ నేను కష్టపడి పనిచేస్తూనే ఉన్నాను. ఇంచేత లోకం కోసం, అందుకంటే మరొక పని ఏమి లేదు. ఇది గీతలో చెప్పాడు. స్వార్థపరుడు తన స్వార్థం కోసం ఎంత కష్టపడి పని చేసుకుంటాడో, మహాత్ముడు ఇతరుల కోసం ఎలా కష్టపడి పని చేస్తాడు, వాడికే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానంలోనే లక్ష్యం ఉంది, ఆత్మజ్ఞానంలోనే శక్తి ఉంది, ఆత్మజ్ఞానంలోనే అమరత్వం ఉంది, ఆత్మజ్ఞానంలోనే సరస్వతి దేవుడు. అంత ఆత్మజ్ఞానంలోనే ఈ చావులకి, ఈ జీవించటాలకి, ఈ బతకటాలకి, ఈ పుట్టటాలకి, ఈ చనిపోటాలకి, మళ్ళీ తిరిగి పుట్టటాలకి, ఈ చనిపోటాలకి, పుట్టే జీవించేవాడు చనిపోతాడు, చనిపోయేవాడు మళ్ళీ జీవిస్తూ ఉంటాడు, మళ్ళీ జన్మలోకి వస్తాడు, ఇవన్నింటికి అచేతన ఆత్మజ్ఞానం అని. జ్ఞాని యొక్క భగవంతుడు అంటే ఏమనేది, జ్ఞాని యొక్క ఆత్మే వాసుదేవుడు, జ్ఞాని యొక్క ఆత్మే భగవంతుడు, భగవంతుడి యొక్క ఆత్మే జ్ఞానం. భగవంతుడంటే ఆత్మ, భగవంతుడంటే చైతన్యం, భగవంతుడంటే వ్యాపకత్వం, అంతటా వ్యాపించినవాడు. శివుడంటే ఏమని చెప్తారు? శివుడంటే శుభాన్ని ఇచ్చేవాడని, విష్ణు అంటే వ్యాపించేవాడని. అంటే శివుడంటే శుభాన్ని ఇచ్చేవాడు అంటే ఒక శుభాన్ని ఇస్తాడు వ్యాపించి ఉండడం కాదు, శుభాన్ని ఇస్తాడు వ్యాపించి కూడా ఉంటాడు. అలా విష్ణు అంటే అర్థం ఏంటంటే వ్యాపించి ఉండేవాడని, అని వ్యాపించి ఉంటాడు శుభాన్ని ఇస్తాడు. అంటే మనకి శ్రద్ధ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే ఈ లోకంలోనే మనం బాగుపడలేము, శ్రద్ధ లేకపోతే ఈ లోకంలోనే బాగుపడలేదు. అంటే శ్రద్ధ అంటే ఏంటంటే గీతలో ఏం చెప్పండి, శ్రద్ధావం లభతే జ్ఞానం, శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది, శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది. మనం ఈ లోకంలో బాగుపడాలన్నా శ్రద్ధ లేకపోతే బాగుపడవు. ఎవరికైతే క్రమశిక్షణ ఉందో, ఎవరికైతే శ్రద్ధ ఉందో, ఎవరికైతే నిగ్రహం ఉందో వాడు బాగుపడతాడు ఈ లోకంలో కూడా. ఈ లోకంలో బాగుపడతాడు, పరలోకంలో సుఖపడతాడు. అన్నీ బాగానండి, ఈ లోకం ఉంటుంది, పరలోకం ఉంటుంది. ఎవరికి క్రమశిక్షణ ఉన్నవాడికి, నిగ్రహం ఉన్నవాడికి, మరి శ్రద్ధ ఉన్నవాడికి, శాంతి ఉన్నవాడికి అని. వాడికి ఈ లోకం ఉంది, పరలోకం ఉంది. శ్రద్ధావాన్ లేకపోతే జ్ఞానం, మీకు శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుందని గీతలో చెప్పాడు. అయితే శ్రద్ధ అంటే ఏమిటి? అంటే మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటున్నారు, ఇంటికాడ ఇంటికాడ మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటారు, మీ పని విషయంలో మీరు శ్రద్ధగానే ఉంటారు. అలాగే భగవంతుడు చెప్పిన మాట ఎందుకు మనకు శ్రద్ధ ఉండాలి. అలాగే భగవద్గీతలో మనకు ప్రమాణ గ్రంథాల్లో భగవద్గీత ఒకటి, ఆ భగవద్గీతలో ఏమని చెప్పాయంటే శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది. అంటే భగవంతుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటనే శ్రద్ధగా చేసుకుని మననం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకుంటే వాడు బాగుపడతాడు. వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మశాంతి కలుగుతుంది. మాటకాడో నిగ్రహం ఉండాలి, చేతకాడో నిగ్రహం ఉండాలి. అది చేసే పని మనం చే నోరుతో మాట్లాడే మాట కానీ చేతితో చేసే పని కానీ మనకు వచ్చే తలంపుడు కానీ ప్రీతిగా ఉండాలి. ప్రియంగా ఉండాలి కానీ అప్రియంగా ఉండకూడదు. అందుకని దీక్ష అవసరం. దీక్ష లేకుండా జ్ఞానం కలగదు. సో వైరాగ్యం, కృష్ణుడు గీతలు ఏం చెప్పాడంటే మీకు ఆత్మజ్ఞానం కావాలంటే రెండు అభ్యాసం చెయ్యాలని చెప్పాడు. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటంటే మనం చనిపోయేటప్పుడు ఒక ఆత్మచింతన, దైవ చింతన కానీ ఇది రాకూడదు. ఒక వస్తువు అడ్డొస్తుంది అనుకోండి, ఒక వ్యక్తి అడ్డొస్తున్నాడు అనుకోండి, లోపల ఏదైనా పదార్థం అడ్డొస్తుంది అనుకోండి, మనకి ప్రాణం పోయేటప్పుడు మనకు వైరాగ్యం లేదని అర్థం. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, ఈ మనస్సు అహంకారానికి, ఈ ప్రాణము అహంకారానికి, ఈ దేహము అహంకారానికి, ఈ లోకము అహంకారానికి, ఈ ధర్మాలు అధర్మాలు పుణ్యాలు పాపాలు ఇవన్నీ అహంకారానికి, వీటితో ఈ సుమంతం కూడా సంబంధం లేని స్వచ్ఛంగా ఉంది, స్వతంత్రంగా ఉంది, అది సత్యం. దానికి ప్రాణం లేదు, దానికి మనస్సు లేదు, అది తెలివి తక్కువ అని తెలియలేదని అది ఏమి లేదు. అది స్వతంత్రమైనది, అది ఉండటం వాళ్ళకి తెలియబడుతుంది కానీ బయట ప్రకాశం దానికి అక్కర్లేదు. ఇది నా మనస్సు అంటున్నాం. నా మనస్సు అంటే నా అహంకారానికి సంబంధించిన మనస్సు. నేను నా తెలివి అంటున్నాం, అంటే నా తెలివి నా అహంకారానికి సంబంధించిన తెలివి. నా ప్రాణము అంటున్నాం, నా ప్రాణం అంటే నాలో ఉన్నటువంటి దేహము నేననే తలంపుకు సంబంధించిన ప్రాణం. ఈ ప్రాణము అహం భావనకు, ఈ ప్రాణము నేనికి. ఆత్మకి ప్రాణం అక్కర్లేదు, ఆత్మకి శరీరం అక్కర్లేదు, ఆత్మకి లోకం అక్కర్లేదు. లోకము లేదు, దేహరహితం, లోకరహితం, ద్వైతరహితం, చైతన్యం. ఆత్మకి మనస్సు అక్కర్లేదు, అన్నిటికీ అతీతమైంది. అది అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది, కానీ అది అనుభవైతే వైద్యం కానీ మన ఇంద్రియాలకు అందదు, మన మనస్సుకు అందదు. నాకు ధ్యానం బాగా సాగతం లేదని మనం అంటాం అనుకోండి, లోపల చైతన్యం అడ్డు లోపలి లేదు, నీ ధ్యానం బాగా సాగకపోతే సాగటానికి నీ మనస్సే అడ్డస్తుంది. మనకి ధ్యానం బాగా సాగటం లేదనుకోండి, మన ఇంద్రియాలు అడ్డస్తున్నాయి, మన మనస్సు అడ్డస్తుంది, మన ఇష్టాలు అడ్డస్తున్నాయి, మన అయిష్టాలు అడ్డస్తున్నాయి, కానీ లోపల చైతన్యం ఏమి అడ్డు రాదు. అవి బాగా సాగడం ఎవరు అడ్డొస్తున్నారు? నువ్వు ధ్యానం చేసినప్పుడు ఎవరు అడ్డొస్తున్నారు? నేను ధ్యానం చేస్తున్నాను, ఎవరు వస్తున్నారు నాకు చూసుకోవాలి, అది చూసుకుని తీసేసుకోవాలంటే బుద్ధి సూక్ష్మత అవసరం. ఆ బుద్ధి సూక్ష్మత లేకుండా, వివేకం లేకుండా జ్ఞానం కలగదు. అయితే వైరాగ్యం అంటే ఏమిటంటే, వైరాగ్యం అంటే సర్వత్ర సమబుద్ధి ఉన్న వాడికి కానీ వైరాగ్యం రాదు, సర్వత్ర సమబుద్ధి ఉన్న వాడికి కానీ జ్ఞానం రాదు. అంటే ఏదైనా మన ప్రాణం పోయే టైం వస్తుందనుకోండి, లోపల మనం ప్రిపేర్ అవ్వాలి. ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు అనుకోండి, లేదా స్నేహితుడి జ్ఞాపకం వస్తున్నాడు అనుకోండి, లేదా ఒక ఉద్యోగి జ్ఞాపకం వస్తున్నాడు అనుకోండి, లేదా మనకి ఏదైనా వస్తువు జ్ఞాపకం వస్తుందనుకోండి, లేదా ఏదైనా పదార్థం జ్ఞాపకం వస్తుందనుకోండి, లోకం ఏదైనా లోకంలో ఏదైనా ఒక విషయం జ్ఞాపకం వస్తుందనుకో, అందు చేరైతే మన పునర్జన్మ వచ్చేస్తుంది. మన వాళ్ళు ఎవరు కాదు, మనం కూడా ఎవరు వాళ్ళం కాదు, కళ్ళు మూస్తే ఏమి లేదు. అయితే మనం డ్యూటీకి వచ్చాం ఈ లోకంలో, మనం డ్యూటీ చేయడానికి వచ్చాం. మన డ్యూటీ మటుకు మనం శ్రద్ధగా చేసుకుని వెళ్ళిపోవాలి. ఒకవేళ డ్యూటీ విషయంలో మటుకు సామర్థ్యంలో ఉంటే భగవంతుడు రామయ్య జన్మలో కూడా ఇదే అప్పు చెప్తాడు మనకు. అంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, కర్మ మనిషిని విడిచిపెట్టాలి కానీ మనిషి కర్మను విడిచిపెట్టకూడదని. అంటే నువ్వు చేసిన కర్మే ఎప్పటికైనా నేను విడిచిపెట్టేయాలి, కానీ నువ్వు దాన్ని విడిచిపెట్టుకోవడం బలవంతాన్ని, దాని బలవంతాన్ని విడిచిపెడితే వచ్చి జన్మలో అదే ఉండి పట్టుకుంటుందని. సర్వత్రా సమబుద్ధి కలిగి ఉండు, లోకమంటే ఇది నిశ్చిరాస్తుల గుడ్డ ఉందా? లోకమంటే మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, మిక్చర్. ఒక చూడండి, కారపూస కారగుళ్ళు కలిపి మిక్చర్ పెడతారు చూడండి, మనకి టిఫిన్ పెడతారు. లోకం కూడా అటువంటిది. లోకం అంటే మిక్చరే. లోకం అంటే చెడ్డ ఉంటుంది, లోకం అంటే మంచి ఉంటుంది. లోకంలో అటు ఉంటుంది, చీకటి ఉంటుంది, ఉరుగు ఉంటుంది. లోకం అంటే మిక్చర్ లాంటిది. లోకం అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇవన్నింటినీ జాగ్రత్తగా మనం ఓవర్కమ్ చేస్తూ, ఓవర్కమ్ ఈ వికారాలు అతిక్రమిస్తూ, ఏ చూపు నేర్చుకుని రోజు గుహలోకి వెళితే అప్పుడు ఆ విశేషుడు మనకు దర్శనం ఇవ్వటం. అంటే మీరు ఇంటికాడ కూడా జప ధ్యానం విడిచిపెట్టకూడదు. గణపశాస్త్రి గారు కరగపూర్లో చనిపోయారు. వాళ్ళ అబ్బాయి పేరు మహాదేవుడు. శాస్త్రి గారు, గణపతి శాస్త్రి గారు అబ్బాయి పేరు మహాదేవుడు. ఆ రోజు చనిపోయే రోజున మహాదేవుని అడిగాడు, నన్ను ఎలా జీవించమంటారని. అంటే అది ఒకటి చెప్పాడు, నువ్వు ఎంతకాలం అయితే జీవిస్తావో నా అనంతరం అంతకాలం జప ధ్యానం విడిచిపెట్టొద్దన్నాడు. ఇంకా ఆత్మజ్ఞాన సముపార్జనకి మనం ఎవరో మనం తెలుసుకోవడానికి అది సహకరిస్తుంది. తర్వాత దానివల్ల ఏమవుతుందంటే ఏకాగ్రత వస్తుంది, పవిత్రత వస్తుంది. లోపల వస్తువు మనకు ఉంది. హృదయంలో భగవంతుడు అందరిలోనే అంతర్యాముగా ఉన్నాడు. మంచి వాళ్ళు ఉన్నాడు, చెడు వాళ్ళు ఉన్నాడు, ఏనుగులో ఉన్నాడు, చీమలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అయితే చూసే జ్ఞానం మాత్రం లేదు మనకి. అయితే శాస్త్రం ప్రమాణం కానీ బుద్ధి ప్రమాణం కాదు. మన బుద్ధి అంటే మన బుద్ధే పాడు బుద్ధి, రోజుకి పది రకాలుగా ఉంటాం. అంచేతే భగవంతుడు ఏం చెప్పాడు, బుద్ధిని ప్రమాణంగా పెట్టుకోకు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకు జీవించు అని. నీకు జ్ఞానం కావాలంటే నీ బుద్ధిని ప్రమాణంగా పెట్టుకోకు, నీ మనస్సుని ప్రమాణంగా పెట్టుకోకు, నీ ఇంద్రియాలని ప్రమాణంగా పెట్టుకోకు. నీ ఇంద్రియాలంటే ఇప్పుడు సూర్యుడు ఈ భూమి కంటే పెద్దవాడు. సూర్యుడు మన కళ్ళ కింద బొమ్మకం కనిపిస్తున్నాడు. అది నీ ఇంద్రియాల ప్రమాణం కాదు, నీ మనస్సు ప్రమాణం కాదు. కొంతమంది గంటకో గంతేస్తూ ఉంటారు, గంటకో పార్టీ, గంటకో గంతేస్తూ ఉంటారు. వాళ్ళకి స్థిరత్వం లేక వాళ్ళు ఉంటే మనం కూడా స్థిరత్వం లేకుండా ఉండాలనుకుంటే ఎలాగో. ఎవరికి జబ్బు చేసింది అనుకోండి, మనకు కూడా జబ్బు చేస్తే బాగుండని అనుకుంటాం మనం. స్థిర బుద్ధి లేని వాడికి, ఆ బుద్ధిలో నిర్వాణం లేని వాడికి, ఆ నిర్మలమైన బుద్ధి లేని వాడికి ఆత్మ ఆ జ్ఞానోదయం అవకాశం లేదు. మీరు భగవంతుని జ్ఞానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మీరేమనుకుంటున్నారు ఏమంటే మనకి ఇంకా ఇవ్వటం లేదంటే మనకి ఇంకా ఇవ్వటం లేదండి. ఇస్తాను, మీరు ఎక్కడ దాచుకుంటారు? అది కానీ ఎవరైనా మీ చేతికి పుస్తకం ఇచ్చారనుకుని టేబుల్లో పెట్టుకుంటారు, ఏదైనా పళ్ళు ఉంటే పొక్కలో పెట్టుకుంటారు, ఎవరైనా పండు ఇచ్చారనుకోండి తింటారు, తింటే పొక్కలో వెళుతుంది. ఎవరైనా ఏదో పుస్తకం ఇస్తే ఏం చేస్తారు, ఎక్కడ పెట్టుకుంటారు, టేబుల్లో పెట్టుకుంటారు. ఎవరైనా నీకు 10 రూపాయలు ఇస్తే అక్కడే అది ఎక్కడ పెట్టుకుంటారు, పెట్టులో పెట్టుకుంటారు. అలాగే భగవంతుడు మీకు జ్ఞానం ఇస్తారనుకోండి, మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి, ఎక్కడెక్కడ పెట్టుకోవాలి కదా. ఎక్కడ పెట్టులో పెట్టుకుంటారా, పొక్కలో పెట్టుకుంటారా? భగవంతుడు జ్ఞానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, మన మీద ఇష్టంగానే ఉండదు. తల్లి కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది భగవంతుడికి. అంటే చంటి పిల్లలు చేయడం తల్లి పెట్టుకుంటే ఆ చంటి పిల్లలు మన తల్లిని తొమ్ముతూ ఉంటారు వాళ్ళు. కానీ తల్లి ఏమనుకోడు, భగవంతుడు కూడా అట్టివాడు, గురువు కూడా అట్టివాడు. నువ్వు భగవంతుడి జ్ఞానం ఏమవుతా లేదండి, భగవంతుడు మమ్మల్ని సరిగ్గా చూస్తాడంటే భగవంతుడి జ్ఞానం ఇస్తాడు, ఎక్కడ పెట్టుకుంటారు అంటున్నారు. అంతఃకరణలో పెట్టుకోవాలి జ్ఞానం. పెట్టుకోవడానికి అక్కడ ఏం చోటు ఎక్కడ ఉంది మనకి? ఆశమ్మ గొడవ, మోసమ్మ గొడవ, లోకంలో గొడవలు, ఆ గొడవలు ఎక్కడ లేని గొడవలు మనకే కావాలి. పనికిరాని గొడవలు అన్నీ, రోడ్డు మీద గొడవలు అన్నీ మనకే కావాలి. మనం హృదయం కంటే అద్వైతుడు సత్రం ఎరుగు పాలకూడదు. ఆ సత్రం అని ఎప్పుడో ఒక రోజు ఖాళీగా ఉంటాం. మన హృదయం కంటే పాలకుల్లోని సత్రంలో మెరుగు. అంతఃకరణం ఖాళీగా ఉంటే, అంతఃకరణం శుచిగా ఉంటే, అంతఃకరణం శుభ్రంగా ఉంటే భగవంతుడు జ్ఞానం ఇస్తాడా? అంతఃకరణలో మనం పెట్టుకోవచ్చు. అసలు అంతఃకరణలో పెట్టుకోవడానికి అక్కడ ఖాళీ ఎక్కడ ఉంది మనకి? 24 గంటలు సంత గొడవ, 24 గంటలు సంత గొడవ వేస్తారు వాడికి. జ్ఞానం ఏంటో ఎక్కడ పెట్టుకుంటారు? జ్ఞానం భగవంతుడు ఇవ్వటాలి కదా, ఇస్తే మటుకు ఎక్కడ పెట్టుకుంటాం మనం? అది పెట్టి పెట్టుకుంటారా, పొట్టలు పెట్టుకుంటారా? చిత్త శోధకం, ముక్తి సాధకం. అంటే మీ చిత్తం శోధించబడకుండా ముక్తి సాధింపబడగాలి. అంటే ఎప్పుడైతే చిత్తం నిర్మలంగా ఉందో, చిత్తం నిర్మలంగా ఉందో, అంతఃకరణం శుద్ధిగా ఉందో, అప్పుడు మాత్రమే నిన్ను ముక్తి వరిస్తుంది. మన బుద్ధిని ప్రమాణంగా పెట్టుకోకూడదు. డబ్బు ఒకటి, అధికారం ఒకటి, మనిషి కుదిరి ఉండనవు. నరం మీద కుదిరిలాంటి అంటారు. పాండిత్యం ఒకటి, డబ్బు ఒకటి, అధికారం ఒకటి, మూడు ఉన్నవాడు మూడు ఉండక్కర్లేదు. ఒకటి సారి నరం మీద పూర్తేసిన వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉంటారు, అట్లా కుదిరి ఉండదు. ఈ జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఉడిపోయారు మొన్న. ఆడింటే 4 రోజులు ఓడిపోతాడు అంటే పేపర్లో ప్రకటన ఇచ్చాడు. అది అందరూ నేను ఓడిపోతాను అనుకుంటున్నారు, ఓడిపోవని నెగ్గుతాను. శివుడికి 3 నేత్రం ఉంది, అలాగే నాకు కూడా 3 నేత్రం ఉంది. శివుడు 3 నేత్రం జ్ఞానం, అలాగే నాకు కూడా 3 నేత్రం జ్ఞానంతో చూస్తున్నానా నేను నెగ్గుతానని అని చెప్పాడు. ఓడిపోయాడు శివుడికి. శివుడు 3 నేత్రం ఈయనకి సంబంధం ఏంటి అసలు? అంటే ఇవన్నీ ఒడ్డు పొగరెచ్చి చెప్పి మాట్లాడాను. అంటే ఈయన ఓడిపోయి నెగ్గితే శివుడికి 3 నేత్రం ఉండట్లేదు, ఒకవేళ ఈయన ఓడిపోయి శివుడికి 3 నేత్రం లేదని అర్థం వచ్చాడు. వాళ్ళ మాట మనం ప్రమాణంగా పెట్టుకుంటే మనం ఎలా బాగుపడతాం? అది నేను చెప్పింది ఎవడో బుద్ధితో చెప్పిన మాట. అంచే శాస్త్రం ఏం చెప్పాయంటే, నువ్వు బుద్ధిని ప్రమాణంగా పెట్టుకోవద్దు, నువ్వు ఇంద్రియాలని ప్రమాణంగా పెట్టుకోవద్దు, నువ్వు రాగద్వేషాన్ని ప్రమాణంగా పెట్టుకుని శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు. నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే ధర్మాన్ని ప్రమాణంగా పెట్టుకుని ఒకటి. ఇప్పుడు ఆచార్య పురుషుడు శంకరాచార్య గారు జీవితం పొడిగా చెప్పింది రెండే, ఒకటి ధర్మ ప్రచారం, రెండు బ్రహ్మజ్ఞానం. అంటే మీరు ధర్మాన్ని ఆచరించగా ఆచరించగా అధిష్టానం వస్తువు, మీ లోకానికి సృష్టికి అధిష్టానంగా ఉన్న వస్తువు మీకు అర్థమవుతుంది. స్థిరం, భ్రమం, అచలం అన్నాడు గీత. ఆ వస్తువు ఎటువంటిదంటే స్థిరంగా ఉంటుంది, భ్రమంగా ఉంటుంది, అచలంగా ఉంటుంది. దానికి అది దానికి చెలించడం లేదు కానీ అంతటా ఉంటుంది, కానీ దానికి చలనం లేదు అంతటా ఉంటుంది, భ్రమంగా ఉంటుంది, అచలం చలం లేకుండా ఉంటుంది. దాన్ని అంతటా వ్యాపించి ఉంటుంది, దాన్ని ఉపాసించను. అది హృదయంలో ఉంది, అంతటా ఉంది, మీ హృదయంలో ఉంది, అంతర్యాములో ఉంది. మన రూలరే వాడు, అసలు మనల్ని పరిపాలించేవాడే వాడు. వాడు అంతర్యాముగా ఉన్నాడు, వాణ్ణి ఉపాసించు, వాణ్ణి ఉపాసించు. అయితే అది ఎలా ఉపాసిస్తావు నువ్వు? అది ఇంద్రియాలకు అందడం, ఇంద్రియాలకు అందడం. ఇంద్రియాలు అనిగితే వాడు అందుతాడు, మనస్సుకి అందడం. మనస్సు అనిగితే వాడు అందుతాడు, అనగాలం. మనస్సు అనగాలం అంటే శాస్త్రంలో శాస్త్రాలు ఏమని చెప్పారంటే, బుడక్క ఆధారంగా సముద్రం ఉంది, అలాగే మేలిన తలంపు లోపల మేలిన తలంపుకి అడిగిన ఆధారంలో చైతన్యం ఉంది. ఆ బుడగ ఉద్రీవాన్ని అనిపోకండి, అది అనిగిపోతే సముద్రం అవుతుంది. ఈ మూల తలం పనిగిపోతే నీ చైతన్య స్వరూపుడు అవుతావు. నువ్వు ఆ మూల తలంపు బుడగ లాంటిది, అది అణిగిపోతే నీవు ఏమి పోతే సముద్రం అవుతుంది. బుడగ అణిగిపోతే సముద్రం అవుతుంది. అయితే మీకు అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మూల తలంపు మూలంలోనే చైతన్యం ఉంది, అక్కడే జ్ఞాన సముద్రం ఉంది, ఆనంద సముద్రం ఉంది. ఇక్కడ రహస్యం ఏమీ లేదు, చైతన్యం అంతటా ఉంది, చైతన్యం అంతటా ఉంది. మనం చేసిన సాధన ఎక్కడెందుకు గురిపెట్టవలసింది? మనం దేహానికి, ఒక రూపానికి, ఒక పేరుకి పరిమితం అయిపోతుంది. మన చైతన్యం కూడా దీనికి పరిమితం అయిపోయింది, దేనికి? ఒక దేహానికి, ఒక పేరుకి. మనం సాధన చేసి ఈ దేహ బుద్ధి నుంచి, ఈ రూప బుద్ధి నుంచి, ఈ నామ బుద్ధులను సాధన చేసి మనం విడుదల పొందితే నదిని సముద్రంలో కలిసినట్టు మనం బ్రహ్మంలో ఐక్యం అవుతాం. మనో నిగ్రహం లేనివాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, అంతఃకరణ శుద్ధి లేనివాడు ముందాటి నుంచి బయట పడలేడు. ఏరంగాటి నుంచి, రూపబుద్ధి నుంచి, నామబుద్ధి నుంచి బయట పడలేడు వాడు. మనం తెలియజేయమనుకుంటున్నామంటే ఎక్కడో ఏముంది, ఎక్కడేదో, ఎక్కడ ఏం లేదు, అంతా హృదయంలోనే ఉంది. అలా ఎందుకు అనుకుంటున్నామంటే దేహాభిమానం వల్ల, దేహబుద్ధి వల్ల అనుకుంటున్నాం. అది జీవితం నిజం కాదు, మరణం నిజం కాదు. మరణించాడు తిరిగి జన్మాస్తుంది, అది నిజం కాదు. మనం చేసే సాధన ఎక్కడ గురి పెట్టాలంటే దేహాభిమానంలోంచి, దేహ అరోప బుద్ధిలోంచి, నామ బుద్ధిలో, ఈ దేహానికి ఏదో పేరు ఉంటుంది, అందులోంచి విడుదల పొందాలి. అందులోంచి అసలు భగవంతుడు కూడా గీతలు ఏమన్నాడంటే, నాకు దేహంతో పేరుతో పని లేదు, అవసరం కోసం ఒక దేహాన్ని, ఒక దేహాన్ని పేరుని సృజించుకుంటున్నానని చెప్పాడు, కల్పించుకుంటున్నానని చెప్పాడు. మన దేహము కల్పించమే, దేహానికి పెట్టిన పేరు కల్పించమే. ఈ జీవితం పొడుగున చనిపోయే వరకు కల్పించే వస్తువుని చుట్టూనే తిరుగుతూ ఉంటాం. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, రెండేదో లేదు, అసలు ద్వైతం లేనే లేదు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. నీకు ఆత్మజ్ఞానం కలిగేది ప్రపంచమంతా ఏమవుతుందంటే, నీకు తాడు ప్రాముఖ్యత కనిపిస్తుంది. ఆచార్యులు వారు ఇదే చెప్పారు, తాడు నీకు ప్రాముఖ్యత కనిపిస్తుంది. అది పాము కాదు, తాడే అని అర్థమైనప్పుడు నీకు పాము ఎక్కడ కలిసిపోయిందని చెప్పారు. పాము ఎక్కడ కనిపోయింది? తాళ్ళలో కలిసిపోయింది. నీకు బ్రహ్మజ్ఞానం కలగని ప్రపంచంలో కూడా నీలో ఐక్యమైపోతుంది. ఎందుకంటే నీకంటే భిన్నంగా కనపడే కనపడదు అసలు. దేహభావంలోంచి విడుదల పొందటానికి ఏ మార్గం మంచిదని అడుగుతున్నాడు, ప్రశ్నించేవాడు. ఈ దేహాభిమానంలోంచి విడిపడటానికి ఏ మార్గం మంచిదని, ఎవరికి ఏది తేలిక అనిపిస్తుందో, ఎవరికి ఏది నచ్చుతుందో అదే శ్రేష్టమైనది. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఎన్ని మార్గాలు, ధ్యాన మార్గం, అది కూడా ఒక మార్గమే. ఈ మార్గాల్లో అని ఏ మార్గం, ఈ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఒక మార్గం, ఒకరికి ఒక మార్గం చేత ఆకర్షించబడతారు. అంటే నీకు ఏది ఇష్టమో ఆ మార్గంలో ప్రయాణం చేయండి. అంటే నీకు మీకు ఏది, అన్ని మంచి మార్గాలే, ఒకటి తక్కువ అని ఇంకోటి ఎక్కువైనది కాదు. మీకు ఏది ఇష్టమో ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి, కానీ మీ మనస్సుని తీసుకెళ్ళి హృదయంలో ఐక్యము చెయ్యాలి. అంటే మనం సహస్రారం మృగని ఒకటి అవ్వాలి. మీరు లోకం కూడా పెట్టుకుంటే జ్ఞానం రాదు. ఆ మంత్రి గారు ఇలా చెప్పారు, ఎమ్మెల్యే గారు ఇది కాదు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని బతుకు అన్నాడు గీతను. మనకు ప్రమాణమైన గ్రంథాల్లో భగవద్గీత ఒకటి, ఉపనిషత్తులు, తర్వాత బ్రహ్మసూత్రాలు, మనకి ప్రమాణమైన ఆ గ్రంథాలు. నువ్వు ఎవరో ఏదో చెప్పారని కాదు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని బతికితే నీకు జ్ఞానం కలుగుతుంది, లేకపోతే లేదు. నేను ఇందాక చెప్పాను కదా మీకు ఇంతకుముందు, ఎవరో చెప్పిన మాట, నేను నెగ్గితే శివుడికి మూడో నేత్రం ఉన్నట్టు, నేను ఓడిపోతే నేను మూడో నేత్రం వాడికి లేనట్టు. ఈ మాటలు పుచ్చుకుని మీరే ఎక్కువ, ఇది లోకం. అది లోకం అంటే కుక్కతోక లాంటిది. లోకం కుక్కతోక లాంటిది. ఆ తోక పట్టుకోవడం చెప్పి అలా ఉంటుంది, వదిలేస్తే మామూలు. నువ్వు అంతేకాని ఎవరో ఏదో చెప్పారని బుద్ధిని ప్రమాణంగా పెట్టుకోవద్దు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు. మన మనస్సే రోజుకు 90 రకాలుగా మారుతూ ఉంటుంది. ఎవరు ఎట్టన మాట ఎందుకు, మన మనస్సే రోజుకు 90 రకాలుగా ఉంటుంది. మీరు ఏ రకంగా బతకాలి మనం? అంటే ఇదంతా వదిలే, నువ్వు శాస్త్రాన్ని, భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు. శరణాగతి అన్నా జ్ఞానం అన్నా ఒకటే. శరణాగతి అన్నా జ్ఞానం అన్నా ఒకటే అంటే, శరణాగతి పొందిన వాడికి అంతా భగవంతుడేం తెలుస్తుంది. కృష్ణ సార్ ఎవరు ఏంటంటే, కృష్ణ అందులో భగవాన్ ఎలా చెబుతున్నారు ఏంటండి, అందులో ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరుగుతుంది, అంతా జరిగేదంతా ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరుగుతుంది, అనుకునేదంతా మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం అని చెబుతున్నారండి. ఈ రోజు చదువుతాం, 10 ఏళ్ళని చదువుతున్నామండి, మా బుర్రకి ఏం పట్టడం లేదు, చదవగా ఇది అబద్ధం అనిపిస్తుంది మాకు. మాకు ఈశ్వర సంకల్పం అంతా, నాకు ఈశ్వర సంకల్పం బట్టి జరుగుతుందని ఆయన చెప్పారు. కానీ నాకు కారణం ఏదో అనిపిస్తాను, కానీ ఈశ్వర సంకల్పం ఏదో అనిపించడం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇదో ఆ కారణం వల్ల ఈ పని చెడిపోయింది, ఈ కారణం వల్ల ఈ పని అయింది, ఈ కారణం వల్ల ఈ హేతు వల్ల ఈ పని అయింది, ఆ హేతు వల్ల ఆ పని చెడిపోయింది, ఇలా ప్రయత్నం చేస్తే ఈ సంబంధం అయింది, అలా ప్రయత్నం చేస్తే ఆ సంబంధం చెడిపోయింది, ఇలా ఏదో అనుకుంటున్నాడు మేము. మాకు కనిపించే మా మనస్సు కనిపించే కారణాల మీద అనుకుంటున్నాం, కానీ అంత ఈ సంకల్పంతోడే నడుస్తాం అని వాక్యం చదవటం చదువుతున్నా మా గుండెకి పట్టడం లేదు, నోటితోడు చదువుతున్నాం, దీనికి కారణం ఏంటని చెప్తారు. అయితే వీళ్ళకి ఒకటి అర్థం లేదు, వాళ్ళకి ఆ కారణం కూడా భగవంతుడే. ఆ కారణం ఎవరు? భగవంతుడే. అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు రాముడు పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టారు, రాముడు పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టారు. సరే, రాముడు ఎక్కడికి వెళ్ళాడు? పట్టాభిషేకం అవ్వలేదు, రాముడికి అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యవాసానికి ఎందుకు వెళ్ళాడు? ఆ మందరేదో కైకి చెప్పటం, ఆ కైకేమో మళ్ళీ దశ చెప్పటం, ఇదంతా ఈ కథ అంతా మీకు తెలుసున్నది. కానీ మీకు మందరేమో కారణం కింద కనిపిస్తుంది, కైక కారణం కింద కనిపిస్తుంది, కానీ మందర కారణం కాదు, కైక కారణం కాదు. అంటే ఈ రాముడి యొక్క అవతారం, రాముడి శరీరం ఏ పని మీద అయితే వచ్చిందో ఆ పని జరిపించడం కోసం ఈశ్వరుడు అందరి హృదయాల్లో అన్నాడు, మందర హృదయంలో ఉన్నాడు, అక్కడ ప్రేరణిస్తాడు, కైకర హృదయంలో ప్రేరణిస్తున్నాడు. ఆ ప్రేరణ వస్తానికైనా ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వర సంకల్పంలోంచి వస్తుంది. అది తెలియక ఈ కారణం కైక నిజం, మందర నిజం అనుకుంటున్నాం. కైక నిజం కాదు, మందర నిజం కాదు, అక్కడ కూడా ఈశ్వర కారణం కూడా ఈశ్వరుడే. అంటే రాముడి శరీరం ఎందుకు వచ్చిందో భూమి మీదకి, అది అలా జరగడం కోసం అక్కడ మందర హృదయంలో ప్రేరణ జరిగింది, తర్వాత కైక హృదయంలో ప్రేరణ జరిగింది. ఆ ప్రేరణ జరగడం వాళ్ళెవరు? వాళ్ళకి కీలు బొమ్మలే. అక్కడ ఉన్నవాడేవాడు ఈశ్వరుడే, ఉన్నవాడే ఈశ్వరుడు. మనం లేదు, ఆయన ఉన్నాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఆయన లేదు, మనం ఉన్నాం అనుకుంటున్నాం. అంచేది ఏదైనా మీకు ఏమర్థం, కారణం ఏదో అనిపిస్తానంటే ఈశ్వరుడు ఏదో అనిపించడం, ఆ కారణాన్ని కూడా ఈశ్వరుడే. మధురైలు బయలుదేరుతూ అరుణాచలం వస్తూ ఈశ్వర సంకల్పం ప్రకారమే ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ఇల్లు విడిచిపెట్టని రాశారు భగవాన్. అంటే నేను అరుణాచలం వెళ్ళమని ఆయన చెప్పలేదు. మీరు అరుణాచలం మధురాన్ని విడిచిపెట్టి అరుణాచలం వచ్చినప్పుడు అసత్యం చెప్పి వచ్చారు అన్నారు భగవాన్. ఎవరు అది? నేను చెప్పానా అసత్యం? నేను అక్కడ ఉన్నానని చెప్పడానికి అదంతా ఈశ్వర సంకల్పం అన్నాడు. అంటే శరణాగతి పొందిన వాడికి, శరణాగతి పొందిన వాడికి రెండు ఉండదు, అక్కడ ఒకటే ఉంటుంది. శరణాగతి పొందిన వాడికి రెండు ఉండదు, ఇక్కడ అక్కడ ఒకటే ఉంటుంది. ఇంకా ద్వైతంలోంచే ద్వేషం వస్తుంది, ద్వైతంలోంచే భయం వస్తుంది, ద్వైతంలోంచే అశాంతి వస్తుంది, ద్వైతంలోంచే కోరిక వస్తుంది. ఆ ద్వైతం నశించిన వెంటనే వాడికి అభయస్థితి కలుగుతుంది, అదే మోక్షస్థితి. ఈ లోకానికంతా వ్యాపించినటువంటి ఎనర్జీ ఒక శక్తి ఒకటి ఉంది, ఆ వ్యాపించింది వస్తువు మన కళ్ళకు కనపడటం లేదు, నిగ్రహం లేకపోవటం వల్ల. మనకు ఆగ్రహం ఉంది కానీ నిగ్రహం లేదు. ఓసారి మనం అనుకుని అవ్వవు, ఓసారి మనం అనుకుని అవుతూ ఉంటాయి. మనకు అనుకుని అవ్వకపోవడానికి కూడా మన మంచి కోసం భగవంతుడు చేశాడు. అది తెలిస్తే మనకు ఆగ్రహం రాదు. మన జీవితాన్ని ఎప్పుడు ఎక్కడ మలుపు చెప్పాలో ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు. శరణాగతి చేస్తే మనం, శరణాగతి చేసిన వాడికి శక్తి కలుగుతుంది, జ్ఞానం ఉన్నవాడికి శక్తి కలుగుతుంది. ఎక్కడైతే శక్తి ఉందో అక్కడ జ్ఞానం ఉంటుంది. శక్తి లేకుండా జ్ఞానం ఉండదు, జ్ఞానం లేకుండా శక్తి ఉండదు. ఆ రెండు వేరుగా ఉండు. డబ్బుకు బొమ్మ బొడుసుడు అంటే అంచేత నువ్వు నీకు మూలతరం పొంది, నీకు ఒక తరం పొంది, నేను నీ తరం పొందకండి మూలతరం పోతుంది. ఎన్ని సమస్యలు వచ్చినాయి తలంపుకి? దేహము లేనని తలంపుకి సమస్యలు, అశాంతి కూడా దానికి, దేహానికి అశాంతి కాదు, దేహం కూడా తాదాక్ష్యం పొందినటువంటి ఈ నేనికి అశాంతి. శరీరం దేహానికి మరణం వచ్చినప్పుడు కూడా దేహానికి దుఃఖం ఉండదు, దేహంతో తాదాక్ష్యం పొందినటువంటి ఈ నేనికి దుఃఖం కూడా దానికి వస్తుంది. తర్వాత దేహం మరణించాక ప్రయాణం చేసింది కూడా అదే, దేహం మరణించాక ప్రయాణం చేసేది కూడా అదే. అంటే నీకు అది అది ఉండగానే, దేహం ఉండగానే దేహంతో తాదాక్ష్యం పొందినటువంటి తలంపుని, ఆ మూల తలంపుని మూలంలోకి తీసుకెళ్ళగలిగితే ఆ మూల తొలంపుని మూలంలో తీసుకెళ్తే ఆ మూలంలో మూల తొలంపు దాని మూలాన్ని చూసుకెళ్తే చూసిన వెంటనే అది అణిగిపోతుంది. ఇంకోటి ఇక్కడ ఇక్కడున్న మీకు ఇక్కడ హృదయంలో ఉన్న శాంతి కనుక మీకు దొరికితే, హృదయంలో ఉన్న శాంతి, ఈ హృదయంలో ఉన్న శాంతి ఈ సహస్రారము హృదయం ఒకటైందనుకోండి, మన మన బుద్ధి మన సహస్రారము ఈ హృదయంలో తేడా లేకుండా రెండు ఒకటిగా ఉన్నాయనుకోండి, ఆ హృదయంలో వచ్చిన హృదయంలో ఉన్న శాంతి వచ్చి సహస్రారాన్ని ముంచుతూ ఉంటుంది. అప్పుడు మీకు సృష్టి అంతా కూడా ఈ లోకం యొక్క సృష్టి అంతా కూడా ఒక బుడగలా కనిపిస్తుంది. అంటే ఇక్కడున్న శాంతి, హృదయంలోని శాంతి, హృదయంలోని సుఖం, హృదయంలోని ఆనందం, అది స్వతంత్రమైనది. అది స్వతంత్రంగా అది ఎప్పుడైతే విజృంభిస్తుందో, విజృంభించినప్పుడు వచ్చి మన సహస్వరాన్ని ముంచేస్తుంది. అప్పుడు తెలుస్తుంది మీకు ఆత్మానందం ఏమిటో. అసలు ఆ పరిస్థితిలో మనం బాహ్యమైన వ్యక్తుల మీద కానీ, బాహ్యమైన సంఘటనల మీద కానీ, బాహ్యమైన పరిస్థితుల మీద కానీ మన ఆనందం కోసం మనం ఆధారపడి ఉండక్కర్లేదు. ఉండవలసిన పర్యటన అప్పుడు స్వతంత్రం అవుతాం. తర్వాత ఇంకోటి మీకు ఆ సుఖం అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆత్మసుఖం మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అదే ఉత్తమమైనది, దానికంటే ఉత్తమమైనది ఇంకోటి లేదని హృదయానికి స్ఫురిస్తూ ఉంటుంది. అయితే మీ భక్తి నిజమైతే, మీ శరణాగతి నిజమైతే, మీ ప్రపత్తి నిజమైతే భగవంతుడు నిన్ను విడిచిపెట్టాడు, నమ్మిన వాడిని భగవంతుడు విడిచిపెట్టాడు. ఈ లోకం కూడా, ఈ లోకంలో అనేక రకాలైన వికారాలు ఉంటాయి, అనేక రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇన్నిటి మధ్యనే మనం వికారం లేకుండా ఉండాలి. ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. మనం భూమికి ఎందుకు వచ్చామంటే ట్రైనింగ్ అవడానికి వచ్చాం. ఇన్ని వికారాల మధ్యన మనం నిర్వికారంగా ఉండగలిగితే, ఇన్ని విషయాల మధ్య నిర్విషయంగా ఉండగలిగితే, ఆ నిరాకారంగా దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోగలిగితే అప్పుడు మోక్షం. మీరు బాగా అర్థం చేసుకోండి, లోకం అంతా విషయాలతో నిండి ఉంటుంది. ఎక్కడ చూసినా, అదే ఏ దేశం వెళ్ళి చూసినా, ఏ ఊరికి వెళ్ళి చూసినా, ఏముంది ఈ లోకంలో రాగద్వేషంలో తప్పించాడు. మీరు చూడండి, ఎవరింటికి వెళ్ళినా సరే, ఏ దేశం వెళ్ళి ఎవరింటికి వెళ్ళినా సరే వెళ్ళండి, ఒక టాయిలెట్ ఒకటి ఉంటుందో, బెడ్రూమ్ ఒకటి ఉంటుంది, ఆ మనుషులు ఉంటారు, రాగద్వేషాలతో నిండి ఉంటారు. లోపల శుభ్రంగా కుడిపోయిన తర్వాత మనకు డబ్బు ఏం చేసుకుంటాం, పాండిత్యం చేసుకుంటాం. అది ఎవరో పండించడంటే గీతలో చెప్తాడు, ఉత్తమ బ్రాహ్మణుడు గోవు, కుక్క, మంచివాడు, చెడ్డవాడు అందరిలోనే సమానంగా వస్తువు ఒకటి ఉంది, ఆ వస్తువుని దర్శించేవాడే పండితుడని. అందరూ ఒక వస్తువు వ్యాపించి ఉండి ఆవులో నాది ఉంది, ఇక్కడ మెక్కలో నాది ఉంది, అందరిలోనూ వ్యాపించిన వస్తువుని ఎవడైతే దర్శిస్తున్నాడో వాడే పండితుడు. పండితుడు అంటే శబ్దానికి అర్థం తెలిసినవాడు కాదు, డిక్షనరీ కాదు, అక్కడ వాడే పండితుడు అంటే సమదర్శనాత్రమే పండి. అందరూ దారిలో ఏకసూత్రంగా ఉన్నటువంటి, అందరూ దారిని పట్టించినటువంటి ఆ సూత్రం ఏదైతే ఉందో దాన్ని దర్శించేవాడు పండితుడు. అది మీకు దుఃఖం ఎందుకు వస్తుంది? మీకు ఎవరికైనా దుఃఖం వస్తుంది అనుకోండి, ఏదైనా కారణంగా దుఃఖం వస్తుంది అనుకోండి, సర్వసాధారణంగా దుఃఖం రెండు కారణాల వల్ల వస్తుంది. ఒకటి అహం, రెండు మమ, మామ. ఒకటి అంటే అహం, రెండు మమ. అహం అంటే నేను, మమ అంటే నాది అని. అహం అంటే నేను, అదనే దుఃఖం వస్తుంది. మమ అంటే నాది అని, అందులోంచి కూడా దుఃఖం వస్తుంది. ఈ రెండే కారణం. ఈ రెండు ఈ రెండేట్లోంచి శరీరం ఉండగానే, దేహం ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే, ఈ రెండేట్లోంచి ఎవరైతే విడుదల పొందాడో వాడికి దుఃఖ స్పర్శ కూడా ఉండదు. ఈ రెండు మనం విడిచిపెట్టాం, ఈ రెండు మనల్ని విడిచిపెట్టి లాభం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, నష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఇష్టమైన వాడు కనిపించినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఇష్టం లేని వాడు కనిపించినప్పుడు ఒక రకంగా ఉంటాం, మనకు ఉపకారం చేసినాడికి అనిపించినప్పుడు ఒక రకంగా ఉంటాం, అపకారం చేసినాడికి అనిపించినప్పుడు ఒక రకంగా ఉంటాం. ఇన్ని రకాలు ఇన్ని అవతారాలు మన వ్యక్తి రెండు మనలో విడిచిపెట్టే విడిచిపెట్టవచ్చు. ఈ రెండో వాడు దుఃఖం నుంచి విడుదల పొందే అవకాశం లేదు, వాడు విడుదల పొందడు అని చెప్పి నువ్వు ఇంటి చెప్తే ఉంటే మనం నిద్రపుడు ఒక రకంగా ఉంటాం, ఓడిపోయినప్పుడు ఒక రకంగా ఉంటాం, లాభం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, నష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం. ఒకటి ఇది ఇంటి చెప్తుంటే మనకి ఎప్పుడైతే మనం పొంగిపోతాం, అది దేహాభిమానం పెరిగిపోతుంది. నష్టం వచ్చినాను కూడా ఓడిస్తాం, అప్పుడు కూడా దేహాభిమానం పెరుగుతుంది. నువ్వు ఎలా ఉండాలంటే ఇతరులకు లాభం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు నీకేం అనిపించదు, ఇతరులకు నష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది నీకేం అనిపించదు, నీ సౌదేశంలో కూడా అలా ఉంటావు. బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నీకు నువ్వు ఎవరికో లాభం వచ్చింది అనుకోండి నీకేం వికారం పుట్టదు, ఎవరికో నష్టం వచ్చింది అనుకోండి నీకేం వికారం పుట్టదు, నీ సొంత విషయంలో కూడా నువ్వు అలా ఉండు మనసు అడిగిపోతుంది. అప్పుడు నీకు దేహంతో తాదాత్యం పొంది బుద్ధి నశిస్తుంది, శవబుద్ధి నశిస్తుంది, దేహాభిమానం నశిస్తుంది, నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అలా ఉండకుండా, అలా ఒక ట్రైనింగ్ లేకుండా, ఒక క్రమశిక్షణ లేకుండా ఏదో కొంచెం లాభం వస్తుందంటే ఎదురెగిరి పడి, మరి ఏదైనా కొంచెం నష్టం వస్తే కుళ్ళిపోయి లోపల శుభ్రంగా కుళ్ళిపోయి మంచం పెట్టి ఏడవటం ఇలా చేస్తే ఎంత పిరిగి వాడికి, ఎంత బలకి వీడికి, ఎంత బద్దకిస్తే ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది, కలగనే కలగదని చెప్పటం. అసలు హృదయంలో క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీ హృదయంలో నీకు పిరికితనం ఉన్నంతకాలం, నీ హృదయంలో నీకు పిరికితనం ఉన్నంతకాలం నీకు జ్ఞానం కలిగే అవకాశమే లేదు. అన్నిటికంటే హృదయ దౌర్బల్యమే నీచమైనది. తర్వాత కొంతమంది మనం పొందరేం అనుకుంటారు, అది కూడా ఒక బలహీనత. ఇప్పుడు గతాన్ని మర్చిపోవాలి, మనం గతాన్ని మర్చిపోవాలి, వర్తమాన కాలాన్ని ఉపయోగించుకోవాలి. వర్తమాన కాలాన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్తు కాలం దాని జాగ్రత్తలు తీసుకుంటుంది, పరిణామంలో మనకు అనుకూలం అవుతుంది భవిష్యత్తు కాలం. అయితే వర్తమాన కాలాన్ని మనం సజీవంగా జీవించాలి. వర్తమాన కాలంలో ఆల్వేజ్ లివింగ్ ది ప్రజెంట్, వర్తమాన కాలాన్ని సజీవంగా ఉపయోగించుకోవాలి, టైం వేస్ట్ చేయకూడదు. అంటే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. అంటే ఇప్పుడు మనిషి అయితే జయం వస్తుంది, అపజయం వస్తుంది, లాభం వస్తుంది, నష్టం వస్తుంది, నెమ్మది వస్తుంది, స్థితి వస్తుంది, ఇవన్నీ వస్తాయి కదా. అలాగే ఇతరులకు నీకు లాభం వస్తుంటే నీకేం వికారం లేకుండా ఉంటున్నావు, ఇతరులకు ఎవరికైనా నష్టం వస్తే నువ్వు వికారం లేకుండా ఉంటున్నావు. అలా నీ సొంత పరిస్థితి వచ్చినప్పుడు కూడా అలా ఉండటం నేర్చుకో. నేర్చుకున్నప్పుడు నీకు మనస్సు ఏమవుతుంది, సమానం అవుతుంది, నీ మనస్సు నెచ్చు చెప్పులు తగ్గిపోతుంది, మనస్సు అణిగిపోతుంది, అణిగిరి మనస్సుకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే అణిగిరి మనస్సుకు ఆత్మజ్ఞానం కలిగా ఎలా కలుగుతుంది అంటే అణిగిరి మనస్సే ఆత్మగా రూపాంతరం చెందుతుంది, అణిగిరి మనస్సు ఆత్మ అయిపోతుంది, శుద్ధమైన మనస్సు జ్ఞాని మనస్సు ఆత్మ. జ్ఞాని మనస్సు అంటే ఏంటో అనుకోకండి, అది ఆత్మీయం. అంటే నీ ముందు అనుగ్రహం కూడా సంపాదించుకోవాలి. చదువు ఎలా పిల్లలు చూడండి, చదువు ఎలా సంపాదించుకుంటున్నారు. నువ్వు ఎలక్షన్లో మరి కష్టపడి నెగ్గుతున్నారు కదా, రెండు మూడు నెలలు కష్టపడతాను కానీ ఎలక్షన్లో వాళ్ళు నెగ్గలేరు. అది ఎలక్షన్లో నెగ్గడానికి ఎంత కష్టపడుతున్నారు. అలా మన భక్తులు ఏం చేయాలంటే మామూలు వాళ్ళు లోకంలో గొప్పల కోసం, లోకంలో విషయాల కోసం ఎలా కష్టపడుతున్నారు, భక్తులు ఏం చేయాలంటే ఈశ్వరుని దయ సంపాదించుకోవాలి. ఈశ్వరుని దయ ఎలా సంపాదించుకుంటాం మనం, ఆ ఈశ్వరుని వాక్యం మీద నమ్మకం కలగాలి. ఈశ్వరు మీద నమ్మకం కలిగి ఆ నమ్మ ఈశ్వరుడు చెప్పిన వాక్యం ప్రకారం జీవించాలి. అప్పుడు ఈశ్వరుని దయ మనం సంపాదించుకున్నట్టు అవుతాం. ఈశ్వరుడు భగవంతుడు ఎలా చెప్తే అలా జీవించడం మనం నేర్చుకుంటే ఆయన దయచి మనం పాత్రులు అవుతాం. మళ్ళీ చెప్పిన జ్ఞాపకం ఉంచుకోండి, లోకంలోకి ఎందుకు వచ్చామంటే మనం ఈ లోకంలోకి, ఈ లోకంలో వికారాలు ఉంటాయి, వికారాల మధ్యలో మనం నిర్వికారంగా ఉండాలి. ఈ లోకంలో విషయాలు ఉంటాయి, విషయాల మధ్యలో నిర్విషయంగా ఉండాలి. ఈ లోకంలో అనేక ఆకారాలు ఉంటాయి, ఆకారాల మధ్య నిరాకారంగా ఉండాలి మనం. ఇది చెప్తా ఉంటారు, యోగి కాని వాడు జ్ఞాని కాలేడని. యోగం అంటే ఏమిటి? యోగం అంటే కేవలం నా పొద్దున మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, గుంజలు చేయటువంటి కాదు యోగం అంటే. యోగం అంటే ఈ జీవుడు లోపల, జీవుడు ఆత్మ, జీవుణ్ణి ఆత్మని ఒకటి చెయ్యాలి. జీవుణ్ణి ఆత్మని ఒకటి చేస్తే దాన్ని సమాధి స్థితి అంటారు.
యోగం యొక్క లక్ష్యమే సమాధి స్థితి. సమాధి స్థితి అంటే జీవుడు ఆత్మ ఒక్కటిగా ఉండటం. జీవుడు ఆత్మ ఒక్కటంటే ఒక్కటే, ఒక్కటిగా ఉండటమే సమాధి స్థితి. దేవుడు వేరు నేను వేరు అనుకుంటున్నాను కదా, రెండు ఒక్కటంటే ఒక్కటిగా ఉండటమే సమాధి స్థితి. ఆ సమాధి స్థితి కలిగినప్పుడే మీకు ఉన్న వస్తువు ఉన్నట్లుగా వ్యక్తమవుతుంది. అయితే మీకు దేహబుద్ధి ఉన్నంతకాలం కోరిక కూడా వస్తూ ఉంటుంది, దేహాభిమానం ఉన్నంతకాలం కోరిక కూడా వస్తూ ఉంటుంది. ఉదాహరణకు అనుకోండి, నేను దండి పెట్టుకున్నామంటే నేను బాధపడుతున్నాను ఏదో అంటూ ఉంటారు కదా, అందరూ ఏదో అంటూ ఉంటారు. మనకి ఎప్పుడైనా దుఃఖం వస్తుందనుకోండి అనుకోండి, మాట్లాడచ్చు. అశాంతి వస్తుంది అనుకోండి, ఆవేశం వస్తుంది అనుకోండి, ఉద్రేకం వస్తుంది అనుకోండి. మనకి ఎప్పుడైనా ఉద్రేకం వస్తుందనుకోండి, అదే మనం అనుకుంటాం, అది మనం కాదు, అదొక వికారం. మనకి ఎప్పుడైనా ఉద్రేకం వచ్చేస్తుంది, వచ్చేస్తుంది కదండి, వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఏమనిపిస్తుందండి, అదే మనం అనుకుంటాం. ఏది నేను ఆత్మను సంగతి మర్చిపోతాను, మనం ఎవరై ఉన్నాము, ఆత్మని ఉన్నాము, చైతన్యమై ఉన్నాము, చావులైన సత్పదార్థం అన్నాము. మనకి ఎప్పుడైనా ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఆత్మను, నేను చావులైన సత్పదార్థం అనుకుని మర్చిపోతాము, ఉద్రేకమే నేను అనుకుంటాం. ఆ ఉద్రేకమే నేను అనుకుంటాను, దాంట్లో తాలోచ్యం పొందుతాను, అదే మాయ. ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, అదే నేను అనుకుంటాను. ఎప్పుడైనా వికారం వచ్చిందనుకోండి, అదే నేను అనుకుంటాను. ఎప్పుడైనా కోరిక వచ్చిందనుకోండి, అదే నేను అనుకుంటాను. ఉదాహరణకి మనకి ఏదైనా అశాంతి వస్తుంది అనుకోండి, అనుకోండి. మనకి ఏదైనా దుఃఖం వస్తుంది అనుకోండి, మన మనసుకు ఏదైనా ఉద్రేకం వస్తుంది అనుకోండి, మన మనసుకు ఏదైనా కోపం వస్తుంది అనుకోండి, మాట్లాడచ్చు. రాపడ మీకు తెలియకుండా కోరుకుందని అర్థం. కోరిక లేకపోతే, కోరిక లేని వాడికి అశాంతి లేదు, కోరిక లేని వాడికి దుఃఖం లేదు. కొంతమందికి అనుకున్న పని అయిపోతే సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఈ మాట ఒక మాట రహస్యం చెప్తాను, మీరు ఎక్కడ అనకండి. అనుకున్న పని అయిపోతే సంతోషంగా ఉంటుంది, మీకు అర్థమవుతుందండి. అనుకున్న పని అవ్వకపోతే డేర అయిపోతాం. ఇది భగవద్గీతలో చెప్పాడు, నువ్వు పని చెయ్యి, ఆ పని అయ్యి ఉండవుగా నీకు అనవసరం. ఆ పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఆ పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అవి జన్మలేదు అపజయమలేదు, ఈ పూర్వజన్మ ప్రారంభాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. జన్మనేది అపజయమలేదు. ఇంకొక మాట చెప్తాను నేను, ఇదే రహస్యం, జీవిత రహస్యం అంటే ఇక్కడే ఉంది. ఇప్పుడు అనుకున్నప్పుడు ఒక మీరు ఏదో పని చేస్తూ ఉంటాం, పని చేస్తున్నప్పుడు పని అయితే ఒక రకంగా ఉంటాం, పని అవ్వకపోతే ఒక రకంగా ఉంటాం. అలా వద్దు. గీతలు ఏం చెప్పాయంటే, నువ్వు రాత్రిలో నిజంగా ఓడిపోవడానికి ముచ్చేట్టు ఏం జరిగింది, దేని నీ పనిలోనే సంతోషించు. నువ్వు పని చేస్తున్నావు, ఆ పనిలోనే సంతోషించు. అది పని జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు. నువ్వేం చేస్తున్నావు, పనిలో సంతోషించడం మనిషి ఎప్పుడు జరుగుతున్నా జరుగుతున్నా పని జరిగితే సంతోషంగా అనుకుంటున్నావు. పని జరిగిన తర్వాత ఎంత సంతోషిస్తావో అంత సంతోషం పనిలోనే సంతోషించు. పని అవుతుంది, ఇది జ్ఞానం కలుగుతుంది. ఏం జరిగింది, జయం. మనం ఏం చేస్తున్నాం, విక్టరీ. ఆ జయం విక్టరీ అంటే జయం తరువాత ఎంజాయ్ చేస్తాం. అలా వద్దంటాడు కృష్ణుడు. ఇంకా అది మీ చేతిలో లేదు పని, జయం అనేది అపజయం అనేది మీ చేతిలో లేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఆయన 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయాలని ఉండేది. భగవంతుడు తీసుకెళ్లి శుభ్రంగా ఇంటికాడ కూర్చోబెట్టేశాడు. ఈయన కూడా చేయడానికి, ఈయనకి 30 ఏళ్ళు చేయాలంటే 60 ఏళ్ళు చేయాలని ఇంక దేవుడు ఎందుకు? ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఉడికే మన చెరక పొడుపులు కాదు. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభమును ఆశ్రయించి ఆడిస్తాడు. జరగవలసింది జరిగే తీరును, జరుగు రానిది ఎవరెంత ప్రయత్నం చేసినా జరగదు. దేవుడు మన చెవుడికి వినపడ్డు కానీ ఉన్నాడు. దేవుడు మన కళ్ళకు కనపడ్డు ఉన్నాడు. ఏ మనిషిని, ఏ జీవుని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాడు, అక్కడ కూర్చోబెడతాడు. వాడు నిజంత. ఈశ్వరుడు అంటే మానవుడి గోళ్ళ ఉంటాడు అనుకోకుండా, వాడు నిజంత, డిక్టేటర్. ఏ జీవుని ఏ గంటలో ఎక్కడ కూర్చోబెట్టాలి, అక్కడ గంట అక్కడ కూర్చోబెడతాడు. మీరు మనిషిని పతనం చేయాలి మీకు ఉందనుకోండి, ఆ మనిషిని తీసుకెళ్ళి భగవంతుడు తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెడతాడు. మీరేం చేయగలరు, భగవంతు అనుగ్రహం ఎక్కడ ఉన్నప్పుడు మీరేం చేయగలరు? ఇది సూత్రం. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభం ఆచరించి ఆడిస్తాడు. జరగవలసింది జరిగే చెరువు, జరగరానిది ఎవరంత ప్రయత్నం చేసినా జరగనే జరగదు. ఆయన ఇంకో ఐదేళ్ళు ఉండటానికి ఎలక్షన్ పెట్టాడు మనం, తప్పే ఉండదు. ఆయనకి ఇష్టం పెట్టుకున్నాడు. అదే ఏమంటారంటే నేనైనా దాన్ని త్యాగం చేశాను అంటాడు. ఎవరి కోసం త్యాగం చేశాడు? మళ్ళీ ఐదేళ్ళు ఉండటం కోసం త్యాగం చేశాడు. అది ఈశ్వరుడు చూశాడు, ముట్టుకే ముట్టాడు, ఇంటికని కూర్చోబెట్టాడు. అంటే నా మనస్సుకి నా మాటకి అంత దూరం ఉన్నప్పుడు నాకు ఆత్మజ్ఞానం ఏంటి? ఆత్మజ్ఞానం మాట ఎవరైంది? లోపంలో ఉన్నది కూడా నెరవేరదు. నా మాటకి నా మనస్సుకి అంత దూరం ఉన్నప్పుడు నాకు ఆత్మజ్ఞానం ఏంటి? దేహభావం ఉన్నప్పుడు ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. దేహమే నేను అనే తలంపు మీకు ఉన్నప్పుడు కోరిక రాకుండా ఉండదు. దేహమే నేనని తలంపు ఉన్నప్పుడు ఏదో రకమైన కోరిక వస్తూ ఉంటుంది. మనం ఏదిగా ఉన్నామో అది తెలియటం లేదు మనకి. దేహమే నేను అనుకుంటున్నాం, గాఢనిద్రం లేదు. మనసు వస్తే దేహం వస్తుంది, దేహం వస్తే ప్రపంచం వస్తుంది. అంత మనస్సు. మనసు వస్తే ఏమొస్తుంది? దేహం వస్తుంది. దేహం వస్తే లోకం వస్తుంది. ఇవన్నీ ఎవరికి? ఇదంతా ఇలా చూడండి, ఒకసారి ఇలా చూడండి. ఇదంతా ఈ లోకం ఎవరికి కావాలి? మనసుకు కావాలి. గొప్పలు ఎవరికి కావాలి? మనసుకు కావాలి. ఊరేగింపులు ఎవరికి కావాలి? మనసుకు కావాలి. స్వర్గలోకం ఎవరికి కావాలి? మనసుకు కావాలి. దేవుడు ఎవరికి కావాలి? మనసుకు కావాలి. అది అడిగిపోతే ఏది లేదు. ఈ సిద్ధాంతం మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు నేను ఈ గొప్పలు ఈ తిప్పలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ చావులు ఈ పుట్టుకులు ఈ రాగద్వేషాలు ఈ అహంకారాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ మనసు వచ్చాక వస్తున్నాయి అని చెప్పి మనసు పూర్తిగా వేరుతో సహా అణిగితేనే కానీ వాడికి ఆత్మజ్ఞానం రాదు. దేహం చచ్చిపోతే ఏడ్చేది ఎవరు? ఎవరు ఏడుస్తున్నారు? దేహం ఏడుస్తుందా? మనసు ఏడుస్తాను. యజ్ఞం చేస్తాను, యాగం చేసేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు మనకు స్వర్గలోకం రావాలి అని చెప్పింది ఎవరు? యజ్ఞం చేసేది మనస్సు. స్వర్గలోకానికి వెళ్ళాలి కోరుకునేది మనస్సు. నాకు గొప్ప జన్మ రావాలి అని కోరుకునేది మనస్సు. ఈ పెంట అంతా మనస్సులో ఉంది. మీకు ఎవరైనా చెప్తారనుకోండి మీరు చచ్చిపోయాక స్వర్గానికి వెళ్ళిపోతారని, అంటే మీకు మీదేమొస్తుంది? సంతోషం వస్తుంది. ఒకవేళ ఎవరైనా మీకు చెప్తారనుకోండి మీరు నరకానికి పోతారని ఇప్పుడు పోతారు. శ్రీకృష్ణదేవరాయలు ఓ సభలో పండితులు, పండితులను పోషించేవాడు కృష్ణదేవరాయలు. అష్టదగ్గజాలని తెలుగు పండితులు, తెలుగు భాష ఆయన టైంలోనే బాగా అభివృద్ధి అయింది కృష్ణదేవరాయల టైంలో. అప్పుడు వాళ్ళందరినీ చూసి పండితులు ఉన్నారు, భక్తులు ఉన్నారు అక్కడ. ఇందులో మోక్షానికి కూడా ఎవడైనా ఉన్నాడురా అని అడిగారు కృష్ణదేవరాయలు. అంటే ఎవడ మాట్లాడు, ఆవిడ అందరికీ అనుమానం చీర సచ్చిందా కూడా మనం మోక్షానికి వెళ్తాడు. కృష్ణదేవరాయలు ఏమో అడిగాయంటే ఎవరు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారో ఇందులో ఎవడైనా మోక్షానికి వెళ్ళి కూడా ఉన్నాడా అని అడిగారు కృష్ణదేవరాయలు. ఎవడో మాట్లాడుతున్నాడు. జనాలు రామకృష్ణుడని ఆడో కవి ఆడు ఎలిశాడు. ఆడు ఎలిశాడన్నాడంటే ఏమంటే ఇప్పుడు నాకు నేను నేనని అంటున్నాను, ఈ నేను నాకు ఇప్పుడు పోలేక పోతే పోతాను లేదు అక్కడికన్నాడు. నాకు నేననే బుద్ధి పోలేదు. నాకు మీరు మోక్షానికి వెళ్తారని అడుగుతున్నారు, నేను చచ్చి లేకుండా నాకు నేననే బుద్ధి పోతే ఇది పోతే అక్కడికి పోతానన్నాడు. ఎక్కడికి మోక్షానికి? ఇప్పుడు నాకు నేననే బుద్ధి పోలేదు. ఇంకా మీ మోక్షానికి వెళ్తామని మీరు నేను అడుగుతున్నారు, నేను చచ్చి లేకపోతే ఈ నేననే బుద్ధి పోతే మీరు చెప్పిన చోటకు నేను పోతానన్నాడు. అంటే మోక్షానికి పోతాడని. అంటే మనస్సు ఏం లేదు, మీరు విడదీసుకుంటే విశ్లేషణ చేసుకుంటే ఏం లేదు. అంటే నువ్వు నీ అశాంతి లోపల అశాంతిగా ఉండటం వల్ల కోరికలు వస్తాయి మనకు లోపల శాంతి లేనప్పుడే ఎవరినైనా చెప్పారనిపిస్తూ ఉంటుంది. మనం లోపల శాంతిగా లేమనుకోండి, సుఖంగా లేమనుకోండి, ఆనందంగా లేమనుకోండి, ఎవరినొకరు ఏమీ తిట్టాలనిపిస్తుంది. ఇప్పుడు గాఢ నిద్రలో ఏముంది మనకి? గాఢ నిద్రలో నాకేమైనా ఆస్తి ఉంటే నా ఆస్తి జ్ఞాపకం వస్తుంది, లేదా నాకేమైనా అప్పు ఉంటే అప్పు జ్ఞాపకం వస్తుంది? గాఢ నిద్రలో ఉన్నాడు నిలవనోడంతే అప్పు ఉన్నాడంతే గాఢ నిద్రలోనే. అప్పు మనసుకి, నిలవ మనసుకి, స్వర్గం మనసుకి, నరకం మనసుకి, శరీరం మనస్సుకి, రాబోయే దేహాలు కూడా మనస్సుకి. మనస్సు ఉంటే అంతం ఉంది, అది లేకపోతే ఏది లేదు. నువ్వు మిగిలితే వచ్చేవరకు ఎక్కడైతే మనస్సు అణిగిపోయిందో అక్కడ మనం ఎవరో మనం తెలుస్తాం, కానీ మనల్ని మనం పోగొట్టుకోం. మనం ఎవరిగా ఉన్నామో మనం తెలుస్తాం. ఎక్కడైతే మనస్సు అనిచిందో మనం ఏదిగా ఉన్నాము మనకి స్వరూపంలో వ్యక్తం వచ్చింది, అదే నారాయణ స్వరూపం. అని చెప్పి మనం ఇందాక మనం ఏం చెప్తున్నాము, ఏం వైవిధ్యం నువ్వు ఆటాడు, ఏం చేస్తావు ఆటాడు, నెగితే నెగుతావు ఓడిపోతే ఓడిపోతావు, ఏం చేయి గేమ్, ఆ గేమ్ని ఏం చేయి, అది జీవితంలో నేర్చుకో. నువ్వు బాగా చదువు, పేసైతే పేసతో ఫీల్ అయితే ఫీల్ అవుతావు, ఆ చదువులోనే ఆ పేస అయిన రోజు ఎంత సంతోషంగా ఉంటుందో నువ్వు చదువుకునే రోజును కూడా అంతే సంతోషంగా ఉంది. అది నేర్చుకో, అది నేర్చుకుంటే నీకు ఈ లోకం దక్కుతుంది, పరలోకం దక్కుతుంది, ఇహం పరం రెండు సాధించవచ్చు. ఏం చేయి గేమ్ అంటే నీకు ఆ గ్రహింపు రావాలి. అహం లేదు, మమ్మ లేదు, కానీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు, ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. అది లేదు అనే పూర్తి గ్రహింపు వచ్చే వరకు నీకు ఈశ్వరు అనుభవం కలగదు. గాఢ నిద్రలో అహం ఉందా లేదు, గాఢ నిద్రలో మమ్మ ఉందా లేదు, జాగ్రత్త అవస్థలో కూడా అవి లేవు, జాగ్రత్త అవస్థలో కూడా అవి లేవు, అది నీకు అనుభవంలోకి రావాలి. అది అనుభవంలోకి వచ్చేది నీకు అప్పుడు ఈశ్వర జ్ఞానం కలుగుతుంది. అంటే నువ్వు ఒకటి నేర్చుకో, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని విశ్వాసించడం విశ్వసించడం నేర్చుకో. నీకు ఏదైనా మంచి జరిగితే ఈశ్వర ప్రసాదం, పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈశ్వర ప్రసాదం, ప్రసాదం ప్రతికూలంగా ఉంటే అది కూడా ఈశ్వర ప్రసాదమే. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో చూస్తాడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో చూస్తాడు. ఎలా మడతాడు, మొట్టికే ఉంటుంది మడతా ఉంటాడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకుంది కానీ విజయగిరి పడుతున్నారని చూస్తాడు. విజయగిరి పడతాం మనం, పరిస్థితులు అనుకూలంగా లేవనుకోండి ఎదురెగిరి పడతాం మనేసి మళ్ళీ కింద పడతా ఉంటాం. అప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తాడు, ఇలా కొడతాడు చూసుకుంటాడు, బుర్రలో కొడు చూసుకుంటా ఉంటాడు, రికమెండేషన్లు కొవరు తీసుకెళ్ళి మట్లు కలిపేస్తాడు, మట్లు కలిపేటండి పునర్జన్మలు పడేస్తాడు. ఇప్పుడు కొండ చూడండి, మీరు కొండలో కొండ కొనుక్కున్నప్పుడు ఇలా వాయిస్తారు, కొండ మీరు కొండలు కొంటాం కదా మనం, ఆ కొండ ఇలా కొన్నప్పుడు కంగు 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 ఆ కంగు మనాలి. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే పరిస్థితి కావాలని మనకు అనుకూల పరిస్థితి తెచ్చి పెడతాడు అని. అప్పుడు ఇలా ఎదురెగిరి పడుతూ ఉంటాం. మీకు అర్థమవుతుంది, ఒకవేళ కావాలనే పరిస్థితి మనకు ప్రతికూలం చేస్తూ ఉంటాడు, అప్పుడు కుంగిపోతూ కుంగిపోతూ ఉంటాం. కొనని కొట్టినప్పుడు అప్పుడు కొడతాడు, ఇప్పుడు కొడతాడు. అప్పుడు కాంగు కాంగు మరి ఏంటో ఏడుస్తూ కూర్చుంటాం కుంగిపోయినప్పుడు. అప్పుడు ఏం చేస్తాడు చెప్పమంటారని, ఇక మనం తీసుకెళ్ళి మట్టిలో పడేస్తాడు. మట్టిలో పడేయటంటే పునర్జన్మ, ఇంకా కాదు మట్టిలో పడేస్తాడు. అంటే జయాపజయములను సమానంగా చూసుకోలేనప్పుడు మనకు పునర్జన్మే. ఒకవేళ మూడుతోటి చెబుతాం అనుకోండి, మనం సమానంగా చూసుకుంటున్నాం జయాపజయములని, మనసులో చూసుకోమనుకోండి, ఆయన ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. ఈశ్వరాత్మికం నైశ్వర్యాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పితం అహంకారార్పితమా ఈశ్వరార్పితమా? నా అహంకారానికి చేస్తున్నానా చేసే పని, ఈశ్వరు కోసం చేస్తున్నానా? ఈశ్వరార్పితం నోటితోటి చెప్తాను, చేసేది అహంకారం కోసం చేస్తున్నాను, చేసుకుని మట్లు కలిపేస్తాడు. అదేంటో నేను చెప్పాను కదా, ఈశ్వరార్పితానికి మీరు లోపలే ఉందని నేను చూస్తున్నాను కదా, మట్లు కలిపేస్తాను. ఇదేంటో ఈశ్వరార్పితం అంటే వాడు మోసపోతాడా? మనం లోకాన్ని మోసం చేయగలం కానీ భగవంతుని మోసం చేయగలం. ఈ మాట రమణ మహర్షి గారు చాలా చెప్పారు, గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. మీ నోరుతోడు చెప్పే మాట వల్ల మోసపోయేటంత అమాయకుడేం కాదు, మనకంటే తెలియగల వాడు ఈశ్వరుడు, మనకంటే వివేకవంతుడు. మీరు ఒకటో గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు మనకంటే వివేకవంతుడు, మనకంటే ప్రజ్ఞావంతుడు, మనకేది మంచో మనకంటే ఎక్కువ ఆయనకు తెలుసు. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. భగవాన్ చెప్తున్నారు, నేనిన్ని విషయాలు చెప్పడం కంటే మీరు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని పరిపూర్ణంగా నమ్మండి, అన్ని సెట్ అన్ని అన్ని కండిషన్లో పడతానంటున్నారు. ఇప్పుడు బండిని ట్రాక్ మీద పెట్టా, ఇంజిన్ ట్రాక్ మీద పెట్టాక ఎలా వెళ్ళిపోతుందో అదే భగవంతుడైన వాడు ఇప్పుడు ఉన్నాడని పూర్తిగా మీరు విశ్వసించండి, అన్నీ చక్కబడితే అన్నీ సక్రమంగా ఉంటాయి మీ పరిస్థితులు అని. అంటే మీరుతోడు ఉన్నాడని చెప్పి మన ఉన్నతో కాదండి, అది కదండి, ఎవరు మోసం చేస్తా మనం నోరు మనం నోరుతో చెప్పి మాట మన మనసు అంగీకరించడం లేదు. నువ్వు ఎవరిని మోసం చేస్తావు? ఓ మన నోటికి మన మనస్సుకి చాలా దూరం ఉంది. మనకి జ్ఞానం ఏంటి కదండి? ఇప్పుడు నీకు నాకు ఎంత దూరం ఉన్నా పర్వాలేదు, నీకు నాకు ఎంత దూరం ఉన్నా పర్వాలేదు, నా నోటికి నా మనస్సుకి ఎంత దూరం అయితే ఇంకా నాకు జ్ఞానం ఏంటి? ఏ పని చేసినా నిర్మలంగా చెయ్యాలి, నిగ్రహంగా చెయ్యాలి. ఏదైనా ఒక మంచి పని చేసామనుకోండి, మనం ఆ మంచి పని వల్ల మనకు రెండు లాభాలు ఉండాలి. మనోనిగ్రహం రావాలి, మనోనిగ్రహం రావాలి, ఈశ్వరుని దయ కలగాలి. నేను చెప్పాను కదా, మనం డబ్బు సంపాదించుకునేది ఎలా సంపాదించుకుంటున్నారు, చదువుకుని పిల్లలు ఎలా అయితే కష్టపడి చదువు సంపాదించుకుంటున్నారో అలా ఈశ్వరుని దయని కూడా సంపాదించుకోవాలి. ఈశ్వరుని దయ మనం ఎలా సంపాదించుకుంటాం? మనసు నిర్మలంగా ఉండాలి, వాక్కు నిర్మలంగా ఉండాలి, చేత నిర్మలంగా ఉండాలి. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కొంతమంది ఎక్కడైనా చెల్లి పేచి వస్తుంది పెద్ద చేసేస్తారు, గోరంతలు కొండదర్కం చేసేస్తారు. అలా కాదు, బైబిల్ చెప్పాడు సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శాంతి చెప్తుంది వాళ్ళు అదృష్టవంతుడు అని ద్వయం భావం అంటే ద్వైత భావం పెంచుకోవద్దు. భగవాన్ చెప్పింది బాగా అర్థం చేసుకోండి, నీ కుడి చేతిలో ఉన్న వస్తువు ఎడం చేతికి ఇస్తావనుకో, కుడి చేతిలో ఉన్న వస్తువు ఎడం చేతికి ఇస్తావనుకో, నువ్వు నేను ఎవరికి ఏదో చేశాననుకో, ఇంకా రెండు చేతులు నీయే, నువ్వు సమాజానికి చేసిన అలాగే ఉండాలని అంతా నువ్వే కాబట్టి. అప్పుడు నీకు ఆ వేరు బుద్ధి నశిస్తుంది, వేరు భావం నశిస్తుంది. అప్పుడు జ్ఞానానికి పాత్రత కలుగుతుంది, అర్హత కలుగుతుంది, యోగ్యత కలుగుతుంది. మనందరికీ నేననే తలంపు ఉంది కదా, నేననే తలంపు అని దేహము నేను అంటే కృష్ణుడు కూడా భగవద్గీతలో నేననే అన్నాడు. ఆ నేనేమి అది? చైతన్యం. ఆ నేనేంటిది? అది చైతన్యం. చైతన్యగతమైన నేను, ఆత్మగతమైన నేను. మనం కూడా నేను 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 అంటున్నాం. మన ఏగతమైన నేనేది? దేహగతమైన నేను, మనోగతమైన నేను. కొంతమంది బాగా తెలియని వాళ్ళు అనుకుంటారు, కొంతమంది నేను బాగా తెలియని వాళ్ళు ఉంటారు. ఒకవేళ నిజంగా తెలియనాడని తెలియగతమైన నేను, అది ఏం లేనది? తెలియగతమైన నేను. కృష్ణుడు చెప్పింది చైతన్యగతమైన నేను. అదేంటది? అది చైతన్యం. చైతన్యానికి తెలివితోటి పని లేదు, చైతన్యానికి మనసుతోటి పని లేదు, చైతన్యానికి ప్రాణంతో పని లేదు, చైతన్యానికి దేనితో పని లేదు. అది స్వతంత్రమైనది, అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. బయట ప్రకాశంతో దానికి సంబంధం లేదు, అది స్వయం ప్రకాశం. ఆ చైతన్యం ఇలా ఉత్తిబుట్టి అయిపోతుంది అనుకోకండి, మన గుండె సరిగ్గా పనిచేయటం లేదనుకోండి, ఊపిరితిత్తులు పనిచేయటం లేదనుకోండి, ఇలా ఉత్తిబిక్కిరి అయిపోతాం మనం. ఆ చైతన్యం ఉత్తిబిక్కిరి అయిపోతుంది అనడం లేదు, గుండె లేదు, ఊపిరితిత్తులు లేవు, శరీరం లేవు, ఏమి లేదు దానికి, ఇలా ఉత్తిబిక్కిరి అయిపోవటానికి. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన చెన్న తలకాయ చెన్న తెలివి మనం ఉందని కిరసనాలు చెప్పాలంటూ వాళ్ళం. ఈ కిరసనాలు చెప్పాలని దృష్టిలో పెట్టి చైతన్యాన్ని ఆలోచిస్తారా? అలా మనమే కృష్ణుడు దీపాలంటే ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు దీపం, కొంచెం గాలి ఇస్తే ఆరిపోతుంది. ఈ దీపాన్ని ఆధారంగా పెట్టుకుని ఈ చైతన్యాలంతా కొలుస్తానంటే ఏంటి? అది నిజంతరవాడు. మనం పుట్టకముందు సృష్టి ఉంది, ఏదో మధ్యలో వచ్చాం, ఏదో 4 రోజులు అటు ఇటు తిరుగుతాం, మరి ఏ రోజు మధ్యలో కలిసిపోతాం. నువ్వు ఎంతరవాడో ఈ చైతన్యాన్ని కొలవటానికి బతికి 4 రోజులు, 4 రోజులు పూర్వ సుఖంగా పొందుతాం అంటే అహంకారం. ఈ లోపల మన అహంకారం పెరగడానికి భగవంతుడు కూడా ఏం చేసి పెడేస్తాడు? 4 మామిడి పళ్ళు మనకి 4 మామిడి పళ్ళు నిగ్రహించుకోవడం. భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు ఒకసారి పరిస్థితి అనుకోవడానికి తిప్పుతాడు. అప్పుడు ఏం పెరుగుతుంది? పోరాటం పెరుగుతుంది, ఉన్నస్థితి పోతానికి, లోపల కుండిపోతాను శుభ్రంగా. అదే కృష్ణుడు కుంటికి ఏం తర్మా అందరూ సుఖాలు కోరుకుంటారు, అందరూ భోగాలు కోరుకుంటారు, ఎప్పుడు కష్టాలు అడుగుతానంటే కుంతి జయని కృష్ణుడు అడిగాడు. కృష్ణుడు ఏమి నారాయణుడు. ఇప్పుడు కుంతిదేవి ఏమని చెప్పిందంటే, నాకేం అక్కర్లేదు, నీ స్మరణ కావాలి. ఒకవేళ నేను సుఖాల్లో భోగాల్లో ఉన్నప్పుడు కంటే నా కష్టాల్లోనే ఎక్కువ జ్ఞాపకం వస్తావు, నీ స్మరణ కోసం నేను నా కష్టం కోరుకుంటున్నాను అన్నది కుంతిదేవి. కుంతిదేవి అంది, నీ స్మరణ నాకు సుఖాలు వచ్చినాయి, దుఃఖాలు వచ్చినాయి ముఖ్యం కాదు, నాకు నీ స్మరణ ముఖ్యం. నీ స్మరణ లేకుండా నేను పవిత్రని అవ్వలేదు, పవిత్రించలేకుండా జ్ఞానులు రాదు. అంటే యేసుక్రీస్తు చెప్తాడు అది అధికారంలో లేదని ధర్రం వచ్చింది అనుకోండి, మనకి పాండిత్యంలో లేదని ధర్రం వచ్చింది అనుకోండి, ధనం వల్ల ఏదైనా ధర్రం వచ్చింది అనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు చెప్తాడు ఈ మాట, సూది దగ్గరలోంచి వంతెని బయటకు పంపగలము, సూది దగ్గరలోంచి వంతెని బయటకు పంపగలమే కానీ ఇలా బాహ్య పరిస్థితులు చూసి గర్వం పొందిన వాళ్ళు ఏమైనా స్వర్గానికి పంపలేదు మనం. అది గాఢ నిద్రలో ఇంటికి మనం అందరం సుఖంగా ఉన్నాం, గాఢ నిద్రలో మనం ఎలా ఉన్నాం సుఖంగా ఉన్నాం, అక్కడ రెండు లేవు, గాఢ నిద్రలో రెండు లేవు. మమ 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 ఒకటేంటి, మమ 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 రెండు, అహం 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 అహం, మమ 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 అహం 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 అహం. గాఢ నిద్రలో రెండింటి నుంచి విడుదల పొందాము, శాంతిగా ఉన్నాం సుఖంగా ఉన్నాం. మెరుపు వచ్చిందే మళ్ళీ గాఢ నిద్రలోంచి జాగ్రత్తలోకి వచ్చేటమని రెండు దెయ్యాలు పట్టుకోవడం రెడీగా ఉంటాయి. ఇక్కడ మంచం మన మంచం పక్కన ఉంటాయి, ఆ పక్క గదిలో కూడా ఉండవు. ఈ రెండు దెయ్యాలు వచ్చి పట్టుకోవడానికి రెడీగా మనకి మెరుకు వచ్చినప్పుడు వచ్చి పట్టేసుకుంటాడు ఉండదు. మనకు పది కలిసి ముఖం కడుక్కోవడం ఎవరికి కూడా ఆడవు, రెండు పిశాచాలు ఈ రెండు రెడీగా వచ్చి మనం తీసి పట్టేస్తాం. ఒకటి మమ మమ అహం 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 మమ 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 మహం అహం 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 మమ 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 అహం అంటే నేను, మమ అంటే నాది, మమ 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 అహం అహం. ఈ రెండులోంచి గాఢ నిద్రలో విడుదల పొందన్నాం కాబట్టి అక్కడ శాంతిగా ఉన్నాం సుఖంగా ఉన్నాం. మెలుపులోకి వచ్చేటికి రెండు వచ్చేస్తాయి, అశాంతి భయం కోరిక పేచీలు స్నేహాలు నిరోధాలు వైరభావాలు, ఒకటి క్షేమం ఒకరు కూరుకోరు, అక్కడి నుంచి ఉన్న శాంతిని పోగొట్టుకోవటం, ఉన్న సుఖాన్ని పోగొట్టుకోవటం. అంచేత ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, మనసులో ఉన్నాయి. మనసు అడిగిపోతే అడిగిన మనస్సుకి వాడికి పునర్జన్మ లేదు, ఏం వస్తుంది వాడికి, ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానంలో ఏముంది, అమృతం ఉంది. ఆత్మజ్ఞానంలో మోక్షం ఉంది, ఆత్మజ్ఞానంలో శాంతి ఉంది, ఆత్మజ్ఞానంలో సుఖం ఉంది, ఆత్మజ్ఞానంలో లక్ష్మీదేవి ఉంది, ఆత్మజ్ఞానంలో సరస్వతీదేవి ఉంది, ఆత్మజ్ఞానంలో శక్తి ఉంది. ఆత్మజ్ఞానంలో ఉన్న వైభవం అంతా ఆత్మజ్ఞానంలో వాళ్ళతోటి సహవాసం కంటే మించినది ఏమున్నది. పరమహంస అంటాడు ఆత్మజ్ఞానుడితోటి సహవాసం కంటే మించిన బాధ్యం ఉంది. వాళ్ళ సమక్షంలో కూర్చుంటేనే నీకు కూడా ఆత్మజ్ఞానం సంపాదించాలని బుద్ధి పడుతుంది, అంతకు మించిన భాగ్యమే ఉంది. ఆత్మజ్ఞానమే సంపద, ఆత్మజ్ఞానమే లక్ష్మీదేవి, ఆత్మజ్ఞానమే అమృతం, ఆత్మజ్ఞానమే ఆనందం. అదే నిర్వాణ స్థితి, అదే అదే స్వర్గరాజ్యం, అదే మన హిందువులు చెప్పే మోక్షం. ఈ భగవంతుడి యొక్క పేరు అకారం ఉకారం మకారం మూడున్నాయి ఇందులో, అకారం ఉకారం మకారం. ఈ మూడు అక్షరాలు ఒకటి జాగ్రత్త అవస్థకి, ఒకటి సప్తన అవస్థకి, ఈ మూడు ఒకటి మూడు నిద్రావస్థకి గుర్తులు, అకారం ఉకారం మకారం. ఈ అవస్థలు మూడు అవస్థల్లోనే, మూడు అవస్థల్లో సమానంగా ఒకడు ఉన్నాడు. వాణి పట్టుకుని రా, వాణి పట్టుకునే వరకు నీకు తరించడం నీకు మోక్షం లేదు.